నేను ప్రార్థన చేసుకుందామండి. దయమేడిపోయిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దిన మందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ప్రార్థన చేసుకుని మీ యొక్క సన్నిధిలో ప్రభువ మీ వాక్యమును ధ్యానించవలనని కోరుచుంటుండగా మాకున్నటువంటి అవసరతను మీరు తీర్చండి. మా యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆశను కోరికను తీర్చేటువంటి దేవుడవు నీవు మాత్రమే అయి ఉన్నావు. కాబట్టి నీ వాక్యము నుండి కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలు బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యందు దినదినాభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం గురించి మనము ధ్యానించుకునవల్లని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. దీనిలో 50 వచనాలు ఉన్నాయి. చాలా పెద్ద కీర్తన. కాబట్టి మనము అంత డీటెయిల్గా చూడకుండా మనము ధ్యానించవలసినటువంటి పాయింట్లను మాత్రము చూచుకుంటూ పూర్తి చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ కీర్తనను దావీదు యెహోవాను దుర్గముగా చెప్తూ ప్రారంభించాడు. అదేవిధంగా ఈ కీర్తనను ముగించేటప్పుడు కూడా యెహోవాను దుర్గముగా చెప్తూ ముగించటం అనేటువంటిది మనము చూడవచ్చు. ఇక్కడి మొదటి 3 వచనములను మనము చూసినట్లయితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని దావీదు తెలియజేస్తున్నాడు. ఈ 3 వచనాల్లో దావీదు యెహోవాను దుర్గముగాను, నిరీక్షణగాను, బలముగాను, అంతేకాకుండా ఇంకొన్ని పదాలతో తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ వాడినటువంటి పదాలు చాలా ఉన్నాయి. నా శైలము, నా కోట, రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు తనకు ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని దావీదు హృదయాంతరంగము నుండి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తనకు ఏమై ఉన్నాడో అనేటువంటి ఆ యొక్క పదాల్ని దావీదు హృదయాంతరంగము నుండి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మనము ఎదురుగానున్నటువంటి మనుషులను మెప్పించేందుకు, వారి మన్ననలు పొందేందుకు రకరకాలైనటువంటి మాటలు మనము ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉంటాం. సన్మాన సభలన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధముగా కొంతమందికి వీడుకోలు పలికేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. అక్కడ అప్పటి వరకును వారితో మన సంబంధం ఎలా ఉన్నా కానీ ఇక వెళ్ళిపోతున్నాడు కదా, ఈయన నేను ఇద్దరం కలిసి ఉండేటువంటిది లేదు కదా, ఈ సమయంలోనైనా సరే మనం మంచి మాటలు 2 మాటలు చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో కొంత పొగడేటువంటి ఆనవాయితీ ఉంటూ ఉంటుంది. ఇదే విధముగా జ్ఞాపకార్థ కూటాల్లో సహితము ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అప్పటి వరకు ఆ వ్యక్తితో ఈ చెప్పేటువంటి వ్యక్తి ఎలా ఉన్నా సరే, తన సంబంధాన్ని కొనసాగించినా సరే, ఆ కూటంలో మాత్రము కొన్ని మంచి మాటలు చెప్దాంలే, చనిపోయాడు కదా, చనిపోయిన వాడిని గురించి ఇంకా మనం ఏదో ఏం చెప్తాము అనేటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి వారుగా ఉంటుంటారు. కానీ దావీదు అలాంటి వాడు కాడు. తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను, దేవుని ఎడల తనకున్నటువంటి కృతజ్ఞతను తెలియజేస్తూ తాను ఈ మాటలన్నీ పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తరువాత 2 వచనంలో ఏమంటున్నాడంటే, నేను ఆశ్రయించున్న నా దుర్గము అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. దేవునిని ఆశ్రయించుట అనేటువంటిది మనకు కొన్నిసార్లు ఉండవచ్చును, కొన్నిసార్లు లేకపోవచ్చును, చాలా కొద్దిసార్లు ఉండవచ్చును, అనేక సమయములలో అది లేకపోవచ్చును. ఎప్పుడెప్పుడు ఉంటుందంటే మనకు చేత కాదు, మన వల్ల కాదు, మనకు మేలు జరగాలి, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవా, ఈ పరీక్ష పాస్ అయ్యేలాగా చెయ్యి, అప్పుడు నేను ఇలా చేస్తాను, ఇది నీకు చందాగా ఇస్తాను, ఇలాంటివి మొరుక్కునేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. అదేవిధముగా ఎవరి వలన కాదు, డాక్టర్లు కూడా హోప్ లేదని చెప్పేసిన సమయంలో ఆ సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి వారంగా ఉండి ఉంటాము. దేవా, నీ కృపను బట్టి బ్రతికించు. నీవు బ్రతికించినట్లయితే ఏలకాలము నీ ఎడల నేను విశ్వాసంతో బ్రతుకుతాను అని మొక్కుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కానీ ఆ తర్వాత వ్యాధి ఉన్న సమయంలో దేవుని ఎడల, దేవుని యొక్క సహాయం ఎడల ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి గుర్తురాదు. దానిని పూర్తిగా మర్చిపోయేటువంటి వారంగా మనం ఉంటాము. ఎప్పటి వలనే మనము మన యొక్క కార్యములను చేసుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది జీవితంలో అనేక మార్లు చూడవచ్చు. మన జీవితంలోనూ చూడవచ్చు, ఇతరుల జీవితంలో సహితము దీనిని చూడవచ్చు. మూడవ వచనంలో ఏమంటున్నాడంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని చెప్తున్నాడు. ఇక్కడ దావీదు తాను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తనకు సహాయం చేసి తనను రక్షించేటువంటి వాడై ఉన్నట్లుగా తన కాన్ఫిడెన్స్ను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటూ ఉంటుంది. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ అందరు ప్రార్థనలు ఒక విధంగా ఉండవు. ప్రార్థనలలో వ్యత్యాసం అనేటువంటిది మనము ప్రార్థించుచుండగానే, ఆ ప్రార్థనను వింటుండగానే మనము గమనించవచ్చు. కొంతమంది పుస్తకాల్లో నుండి ప్రార్థన చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు, కొంతమంది పెదవులతో ప్రార్థించేటువంటి వారు ఉంటూ ఉంటారు, కొంతమంది ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియనటువంటి వారు చేసేటువంటి ప్రార్థనలు ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. అయితే విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ దావీదు ఇక్కడ మాట్లాడుతూ తాను ప్రార్థించినప్పుడు దేవుడు తనకు సమాధానము దయచేస్తాడని, తనకు శాంతి సమాధానములను ఇస్తాడని, తన శత్రువుల చేతిలో నుండి తనను తప్పిస్తాడని ఖరాఖండిగా విశ్వాసముతో చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇలాంటి విశ్వాసము మన జీవితములలో ఉంటున్నదా? ఇక 4-6 వచనాల్లో దావీదు తన బాధల గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. 4-6 వచనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఇక్కడ చదివినటువంటి 3 వచనాల్లో 1-2 వచనాల్లో తనకు కలిగినటువంటి శ్రమల గురించి, తనను చుట్టుకున్నటువంటి పరిస్థితుల గురించి చెప్తూ ఉన్నాడు. మరణపాశములు చుట్టుకున్నాయని, భక్తిహీనులు వరద పొరుల వలె ఆయన మీద పడి ఉన్నారని, బెదిరించారని, పాతాళపు పాశములు ఆయనను అరికెట్టినవని, మరణపు ఉరులు ఆవరించినాయని ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. శ్రమ అనేటువంటిది, ఇరుకు అనేటువంటిది, ఇబ్బంది అనేటువంటిది అందరికీ తటస్థిస్తూ ఉంటుంది. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు ఉన్నారు, ధనికులైనటువంటి వారు ఉన్నారు, నిరుపేదలైనటువంటి వారు ఉన్నారు. అట్టడుగు స్థితిలో వీధిలో అడుక్కుంటూ బెచ్చమెత్తుకుంటూ బ్రతికేటువంటి వారు సహితం ఉన్నారు. అయితే ఆ కొన నుండి ఈ కొన వరకు ఉన్నటువంటి ప్రజలందరిలోనూ, అన్ని తరగతుల ప్రజలలోనూ శ్రమలు అనేటువంటివి ఉన్నవి, ఇరుకులు అనేటువంటివి ఉన్నవి, ఇబ్బందులు అనేటువంటివి ఉన్నవి. ఇవి ఏ ఒక్కరిని విడిచిపెట్టేటువంటివి కావు. ఇంకో విధంగా చెప్పాలంటే, పేదవాడికి బెచ్చమెత్తుకునేటువంటి వాడికి ఉన్నటువంటి సమస్యలు ఒకే ఒక కోణంలో ఉండి ఉండవచ్చును. అయితే హైయర్ ఎండ్లో ఉన్నటువంటి వారు, అంటే పేరు ప్రఖ్యాతులు కలిగి, పదవులు కలిగి, ఎన్నో పనులు చూసుకునవలసినటువంటి వారు, ఎంతో ఆస్తి కలిగినటువంటి వారు, ఇలాంటి వారందరికీ ఉన్నటువంటి బాధలు, ఇరుకులు అనేటువంటివి ఒక రకానికి సంబంధించినటువంటివి కాదు, అవి ఎన్నో రకములకు సంబంధించినటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 6 వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జుచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు తన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిని చేరగలుగుతున్నదని, దానిని బట్టి దేవుడు తన ప్రార్థనకు సమాధానముగా తనకు సహాయమును పంపిస్తున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థనలు వ్యర్థమైనటువంటి ప్రార్థనలుగానే ఉండిపోతూ ఉంటాయి. అవి ఏ విధముగానైనా నువ్వు దేవుని యొద్దకు చేరుతున్నాయా అనేటువంటి అనుమానము మనకే కలుగుతూ ఉంటుంది. మనం ప్రార్థిస్తూ ఉంటాము, కానీ దేవుని చిత్తానుసారముగా ప్రార్థించేటువంటి వారముగా ఉండము. దేవుని చిత్తానుసారముగా ప్రార్థించాలంటే వాక్యము మన ప్రార్థన ఏ విధముగా ఉండాలని చెప్తున్నదో ఆ విధముగా ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. మొట్టమొదటిగా మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన తప్పిదములను ఒప్పుకొని మన హృదయములను సరిచేసుకొని ఆయనకు మొదటి స్థానమును మన హృదయంలో ఇచ్చి ఆయనకు లోబడుతూ మన ఇష్టానుసారంగా కాకుండా ఆయన చిత్తం ఏమై ఉన్నప్పటికీ ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా కార్యము జరుగునట్లుగా ఆశించేటువంటి వారంగా ప్రార్థించేటువంటి వారంగా మనము ఉండాలి. కానీ మనం చేసేటువంటివి చాలా వ్యత్యాసంగా ఉంటూ ఉంటాయి. చివరికి ఏమంటూ ఉంటామంటే, ఏమండి అన్ని రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కానీ నాకు సమాధానం అనేటువంటిది రాలేదు, దేవుని యొద్ద నుండి నాకు వార్త అనేటువంటిది రాలేదు, నాకున్నటువంటి ఆ ఇబ్బంది అనేటువంటిది తొలగిపోలేదు అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే, నీకు ఇబ్బంది తొలగకుండా ఉండటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అసలు నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని యొక్క సన్నిధి వరకు వెళుతున్నదా లేదా, హృదయమును శుద్ధి చేసుకున్నావా అనేటువంటిది మొట్టమొదటి నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నేను బాగానే ఉన్నాను, నా మనసాక్షి నన్ను ఏమీ గద్దించటం లేదు అని నీకు తెలిసిన తర్వాత అప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క చిత్తమునకు నీ యొక్క పరిస్థితిని అప్పగించుకోవాలి. దేవుడది విశ్వాస నుండి కోరేటువంటిది. నీ యొక్క ఇష్టము చొప్పున కాకుండా నా ఇష్టము చొప్పున కాకుండా దేవుడు ఏదైతే నీ ఎడల జరిగించాలని ఆశిస్తున్నాడో అది నీకు జరగాలని నువ్వు కోరుకునేటువంటి వాడివై ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటాము. చిన్నపిల్లలు ఏం చేస్తుంటారంటే చూచిందల్లా కావాలని చెప్పి కోరేటువంటి వాళ్ళు, మోరంకం వేసేటువంటి వాళ్ళు, ఏడ్చేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎవరో కొంచెం పెద్దవాడు బ్లేడు వాడుతున్నాడు అనుకోండి, పెన్సిల్ చెక్కుంటున్నాడు అనుకోండి, అది చూసి అంతకన్నా బహు చిన్న పిల్లవాడు అది చాలా బాగా ఏదో చేస్తావన్నదే అది నాకు కావాలని చెప్పి ఏడ్చేటువంటి వాడుగా ఉంటాడు తండ్రి దగ్గరికి వెళ్ళి. కానీ తండ్రి దాన్ని ఎవడు, ఆ బ్లేడుని ఎవడు, ఎందుకంటే బ్లేడ్ అంటే ఏంటో వాడికి తెలియదు, బ్లేడును హ్యాండిల్ చేసేటువంటి ఆ యొక్క గ్రహింపు లేదు. కాబట్టి తండ్రి వాడికి ఎంత ఏడ్చినప్పటికీ వాడికి ఆ బ్లేడ్ ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఇదే విధంగా మన నిత్య జీవితంలో దేవుని యొద్ద నుండి మనము అడిగేటువంటి విషయాలు అనేకమైనవి ఈ కోవకు చెందినటువంటివిగానే ఉంటూ ఉంటాయి. అంతేగాని దేవుని యొద్ద మనము మన హృదయములను తగ్గించుకొని సమస్తము ఆయన చేతుల్లో పెట్టుకొని అటు జరిగినా ఇటు జరిగినా కానీ అది నీ చిత్తంగా నీవు నాకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి బహుమతిగానే తీసుకుంటాను అని ప్రార్థించేవారు, ఆ విధంగా చేసేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఇక్కడ దావీదు ప్రార్థనాపరుడుగా ఉండి ఆత్మచేత ప్రేరితమైనటువంటి ప్రార్థనలను చేయటం వలన తన యొక్క ప్రార్థనలను అనేక సార్లు దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండేలాగా తాను చూచుకున్నాడు. ఈ విధంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనం చేసేటువంటి ప్రార్థనలు ఆత్మచేత నడిపించబడేటువంటి ప్రార్థనలు చేసేటువంటి స్థాయికి మనం ఎదగవలసి ఉంటుంది. తర్వాత 7-15 వచనాల్లో దేవుడు ఎటువంటి శక్తి కలిగినటువంటి వాడో దావీదు చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమని చెప్తున్నాడంటే, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను, ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుతున్న నిప్పులను దాటిపోయెను, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుతున్న నిప్పులను రాలెను, ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను, యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగానే గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనపడెను, భూమి పునాదులు బయలుపడెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దావీదు గతము నుండి ఇప్పటి వరకును ఆయన తన గొప్ప కార్యములను ఏ విధంగా చేసి ఉన్నాడు, ఆయన ఎంత శక్తివంతుడై ఉన్నాడు, ఆయన యొక్క శక్తి మనం అంచనా వేయలేనటువంటిది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రకరకములైనటువంటి సందర్భములలో దేవుడు అనాది నుండి తన ప్రజలకు ప్రత్యక్షమయ్యి వారిని కష్టాలలోనూ నష్టాలలోనూ ఇరుకులలోనూ ఉన్నప్పుడు ఏ విధంగా తన యొక్క మహిమ చూపి విడిపించి ఉన్నాడు, అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఇక్కడ దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. తాను గతకాలంలో ఒడిసెల రాయితో గొల్యాతును పడగొట్టినటువంటి సందర్భము జ్ఞాపకం చేసుకున్నాడేమో. చిన్న రాయితోటి ఏటి వద్దకు వెళ్ళి గులకరాళ్ళు తీసుకుని రాయితోటి చిన్న పిల్లవాడైనటువంటి దావీదు సమయంలో అంత అజానుబాహుడైనటువంటి ఫిలిస్తీన్ల తరపున ఒక్కడిగా వచ్చినటువంటి సవాలు విసురుతున్నటువంటి గొల్యాతును ఒకే ఒక ఒడిసెల దెబ్బతోటి క్రింద పడగొట్టినటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకున్నాడేమో. తాను రాజు అయిపోయిన తర్వాత ఎన్నో యుద్ధములు చేశాడు, ఆ యుద్ధములన్నిటిలోనూ తన యొక్క శక్తి సామర్థ్యములు తనకు తెలియను. అయితే ఆ యుద్ధములన్నిటిలోనూ గెలుపు నొందిన అన్ని సందర్భములలోనూ దేవుడు మాత్రమే తన ప్రజల పక్షముగా నిలిచి తానే వీరి పక్షముగా యుద్ధము చేయటం వలన వారు గెలిచి ఉన్నారని దావీదు గ్రహించినటువంటి వాడై ఉన్నాడు. అవన్నీ కూడాను జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నేను శక్తిహీనుడిను, నీవు శక్తి కలిగినటువంటి వాడివి, నేను గెలిచానంటే నీవు గొప్పవాడివి, నీవు నా పక్షమున యుద్ధం చేసావు కాబట్టి నేను గెలిచాను. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ గొప్ప కార్యమైనప్పటికీ నీవు లేకుండా నేను చేయలేదు అనేటువంటి ఆ సెన్సర్తోటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయము చేత అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎంత గొప్ప కార్యములు చేశాడు అనేటువంటిది తను తలంచుకుంటూ చెప్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మన పట్ల చేసినటువంటి మేళ్ళను తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లించవలనని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. దేవుడు పండుగలను అనాది కాలంలోనే ఎందుకు నియమించి ఉన్నాడంటే వాటిని తప్పనిసరిగా అనుసరించమని చెప్పాడు, వాటిని సెలబ్రేట్ చేయమని చెప్పాడు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క మీనింగ్ ఉన్నది, దేవుడు వారికి చేసినటువంటి మేలు అనేటువంటిది ఒక్కొక్క దానికి అనుబంధంగా ఉన్నది. కాబట్టి వాటిని తలంచుకుంటూ ఆ దినములలో తినవలసినటువంటి వారు తిండి కానీ వారు చేయవలసినటువంటి ఆ యొక్క పనులు కానీ ఆరాధించవలసినటువంటి క్రమం కానీ అన్నిటినీ దేవుడు వారికి తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడంటే వారు మర్చిపోకుండా ఉండవలనని. వాటిని సంవత్సరం లేకపోతే నియామకమైనటువంటి కాలములలో గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించవలనటువంటి ఉద్దేశం చేత అవి నియమించి ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు దావీదు కూడా వాటన్నిటినీ తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 16-19 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ దేవుడు తనకు ఇచ్చినటువంటి విడుదల గురించి దావీదు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ ఏమని చెప్పబడినదంటే, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు తనను ఏ సందర్భములలో ఏ విధంగా రక్షించున్నాడు అనేటువంటిది దావీదు చెప్తున్నాడు. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి బయటకు తీశాడు. బలవంతులగినటువంటి వారు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఇక్కడ తనకు శత్రువులుగా పనిచేస్తున్నటువంటి వారంతా కూడాను ఎంత బలిష్ఠులైనటువంటి వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వారిని జయించేటువంటి శక్తి తనకు తానుగా లేదు, అయితే దేవుని బట్టి తాను జయించాననేటువంటి ఆ యొక్క గ్రహింపుతోటి దావీదు ఈ మాట చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నా ఇంతటి నేను వారితో యుద్ధం చేసి గెలవగలిగిన శక్తి లేదు, నేను గెలవను లేదు. ఆ విధంగా దేవుడు నా పక్షంగా ఉండి నా యొక్క యుద్ధములను ఆయన చేయటం వలన నేను గెలిచినానని చెప్పగలుగుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి మనస్తత్వం మనలో ఉంటున్నదా? చాలాసార్లు మనుషులతో మాట్లాడేటప్పుడు డాబ్సరిగా మాట్లాడేటువంటి వారం గాను, ఎంతో గర్విస్తూ మాట్లాడేటువంటి వారం గాను, మేము ఈ విధంగా చేసాము, మేము ఆ విధంగా చేసాము, నేను ఈ విధంగా చేశాను, నేనెంత సూర్యుడును, నేనెంత శక్తివంతుడనండి, ఇంతకాలము నేనండి నిప్పురవ్వలాగా బ్రతికేనండి అని మాట్లాడే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అది సరైనటువంటి స్థితి కాదు. హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క గర్వమును అది తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ దావీదు ఆ విధంగా లేడు. తను దేవునికి చెల్లించవలసినటువంటి కృతజ్ఞత విషయంలో ఏ విధంగానూ వెనుక తీయటలేదని మనం చూస్తూ ఉన్నాము. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి ఇష్టులైనటువంటి వారి మీద ఆయన కృప అనేటువంటిది అమితంగా ఎప్పుడు ఉండేటువంటిదిగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు తన చిత్తానుసారంగా వారి జీవితంలో తన కార్యములు జరిగిస్తాడు అనేటువంటి అర్థం. అంతేగాని వారు ఆశించిందలా దొరుకుతుందని, లేకపోతే వారు కావాలి అని అనుకున్నదల్లా వారికి జరిగిపోద్ది అనేటువంటిది కాదు. అక్కడ కొన్ని జరగవచ్చును, కొన్ని జరగకపోవచ్చును. ఏది ఏమైనప్పటికీ దేవునికి ఇష్టులైనటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు చేసే కార్యములు ఎలా ఉంటాయంటే సమస్తమును సమకూడి వారికి మేలుకరంగా జరుగునట్లుగా దేవుడు తన యొక్క ప్రణాళికను రూపొందిస్తాడు. ఆ విధంగా కార్యములు చేస్తూ ఉంటాడు. కొన్ని మనం అర్థం చేసుకోగలిగినటువంటి ఉండవచ్చును, కొన్ని మనం అర్థం చేసుకోలేనటువంటి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ నీవు దేవునికి ఇష్టుడు అయినట్లయితే దేవుడు నీ పక్షంగా ఉండి తీరుతాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దావీదుకు దేవుడు ఏ విధంగా సహాయం చేసినాడు, తాను దేవుని ఎడల ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడు, దేవుడు తన పట్ల చేసినటువంటి ఆ మేళను తలంచుకుంటూ ఏ విధంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాడో ఆ విధంగా మనం కూడా చెల్లించేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇక 20-29 వచనాల్లో దయగల వారి మీద దేవుని యొక్క దయ ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని గురించి దావీదు చెప్తూ ఉన్నాడు. దీన్ని 2 భాగాలుగా చేయొచ్చు. 20-24 వచనాల్లో దేవుని ఎడల మనకుండవలసినటువంటి విశ్వాసాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 25-29 వచనాల్లో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండే మానవుల ఎడల దేవుని దయ ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. మొదటిగా 20-24 వచనాల్ని మనం చూద్దాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు దావీదుకు సహాయము చేయుటకు ఉన్నటువంటి కారణాల గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మనకు చదివినప్పుడు ఎలా ఉంటుందంటే ఏమిటిరా ఈయన సెల్ఫ్ డబ్బా కట్టుకుంటున్నాడా అనేటువంటి విధంగా ఉంటుంది. కానీ సెల్ఫ్ డబ్బా కాదది, ఆయన హృదయాంతరంగంలో నిర్దోషి అయి ఉన్నాడనేటువంటి విషయము దావీదుకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో తనను తాను పరీక్షించుకొని దేవుని యొక్క వెలుగులో తనను తాను చూచుకుంటూ తన హృదయం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని బట్టి తాను ఈ ప్రార్థనను చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిని బట్టి, తనకున్నటువంటి నీతిని బట్టి, నిర్దోషత్వమును బట్టి. నిర్దోషత్వం అంటే ఏ దోషము లేకుండా ఉండటము. ఆ తర్వాత యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నానని, నా దేవునిని విడిచిన వాడను కానని, ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నానని, కట్టడలను త్రోసివేసిన వాడను కానని, దోషక్రియలు నేను చేయ నొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. ఈ మాటలన్నీ తనను గురించి తాను చెప్పగలుగుతూ ఉన్నాడు. చాలామంది అబ్బో నేనంత నీతిమంతుడనండి అని చెప్పేటువంటి వారు ఉంటుంటారు. అవి కేవలం ఒట్టి మాటలు. వారి హృదయాంతరంగంలో వారికే తెలుసు, వారి మనసాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది, వారు చేసేటువంటి పనులన్నీ వారికి తెలుసు. అయితే చాలామంది ఏమంటారంటే అసలు నేను జీవితంలో ఇంతవరకు తప్పే చేయలేదండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని తప్పులే, రోజు తప్పులే. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి అసలు ఏ మాత్రం గ్రహింపు అనేటువంటిది ఉండదన్నమాట. ఒకసారి నేను కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో ఒక స్టూడెంట్ వచ్చాడు. అతను ఏదో ఈ సువార్తను అడ్డు పెట్టుకొని డబ్బులు దండుకోవటం ఇటాటి పనిలో ఉన్నటువంటి వాడట. సరే, నా పక్కన మరి ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు అవన్నీ వదిలేసాయి, అసలు నీ రికార్డ్స్లో నీ పేరు ఏమని ఉన్నది? పేరంటే నువ్వు క్రీస్తుకు చెందినటువంటి వాడవని ఉన్నదా, లేకపోతే నువ్వు వేరే దీనికి చెందినటువంటి వాడవని ఉన్నదా, ముందు చెప్పవయ్యా అన్నాడు. అంటే అతను బీసీసీగా లేదండి, ఎస్సీగానే ఉన్నది రికార్డ్స్లో. మరి ఇంకా ఎందుకయ్యా దేవుని సేవ అంటావు, అదంటావు ఇదంటావు? ఈ దేవుని సేవతో పాటు నువ్వు చేసేది మోసకరమైనటువంటి పనులు. ఇది దేవుని సేవ మోసకరమైనటువంటి పని అని అడిగితే, అదేంటండి నాకు రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ గురించి నేను అలా చేస్తున్నానండి అని మాట్లాడుతున్నాడు. అంటే అతనికి అసలు గ్రహింపే లేదనమాట, దాని గురించి వాదిస్తూ ఉన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇతనికి అసలు ఏమీ ఒక విధమైనటువంటి ఐడియా కూడా లేదు, అయితే దీనిని అడ్డు పెట్టుకొని మోసాలు చేసేటువంటి పనిలో ఉన్నాడనమాట అనుకున్నాను. సరే, ఎక్కువ మాట్లాడలేదు, అతను పంపించేసాం. ఇదెందుకు చెప్తున్నానంటే కొంతమందికి అసలు ఐడియా అనేటువంటిది ఉండదు, ఏది తప్పు ఏది తప్పు కాదు, వారు చేసేటువంటిది తప్ప కాదా అనేటువంటి దాని గురించినటువంటి గ్రహింపే ఉండదు. ఇక్కడ దావీదు అలాంటి వాడు కాదు. దేవుడు తనను హెచ్చించటకు, తనకు సహాయం చేయటకు కారణం ఏంటంటే దావీదు భయభక్తులు కలిగినటువంటి వాడే, దేవుని యొక్క సన్నిధిలో జీవించినటువంటి వాడు. ఇక 25-29 వచనాల్లో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండే మానవుల ఎడల ఆయన దయ ఎలా ఉంటుందో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండు, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము. నీ సహాయం వలన నేను సైన్యమును జయించును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి మానవుల ఎడల దేవుని యొక్క దయ ఏ విధంగా ఉండనై ఉన్నదో ఉంటుందో అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తావని చెప్తున్నాడు. దయ కనికరం అనేటువంటిది ఈ దినాల్లో ఇక్కడ మనకు కనపడతలేదండి. ఎంతవరకు దోచుకోవటం వీలవుతుందో సాధ్యమవుతుందో అంతవరకు దోచుకోవటం అనేటువంటిదే మనుషులకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యంగా కనపడుతూ ఉన్నదండి. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా, యథార్థత అనేటువంటిది కూడా మనకు కనపడతలేదు. యథార్థత అండే అది ఎప్పుడో మాట అండి, ఇప్పుడు యథార్థంగా ఉండేవారు ఎవరండి అని చెప్పేటువంటి కాలములో మనం ఉన్నాము. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖులడెల నీవు వికటముగా నుందువు. మూర్ఖత్వమును ప్రదర్శించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఒక దినం రానై ఉన్నది, మూర్ఖత్వానికి దయలేనటువంటి స్థితికి అన్నిటికీ దేవుడు ప్రతిఫలము ఇవ్వనై ఉన్నాడు. శ్రమపడి వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై అణచివేసదు. ఏమండి మీరు అన్నీ చెప్తున్నారు కానీ జరగట్లేదు కదండి, చూడండి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఇవి జరుగుతున్నాయి అంటారా? శ్రమపడి వారిని రక్షించే లెక్కైతే వాళ్ళు ఎందుకు శ్రమ పడతారండి? గర్విష్ఠులు ఇంకా గర్విష్ఠులైపోయి వారు పెచ్చరిల్లిపోతూ సంఘానంతా పాడు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు కూడాను అణచివేసేటువంటి స్థితిలో లేరు కదా, ఇవన్నీ కూడాను ఎప్పుడు జరగనై ఉండమండి అని అడిగేటువంటి వారు చాలామంది ఉంటుంటారు. క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసం ఏమిటంటే, దేవుడు ప్రతిదానికి సమయమును నిర్ణయించున్నాడు. నీవు చేసేటువంటి పనులకు దేవుడు ఏమాత్రము అడ్డు చెప్పేటువంటి వాడు కాడు, ఎందుకంటే నీకు ఆ స్వేచ్ఛను అనుగ్రహించినటువంటి వాడు. అయితే నీవు చేసినటువంటి పని అది మేలైనప్పటికీ కీడైనప్పటికీ ప్రతిదానికి ఒక సమయమును నిర్ణయించి దానికి తీర్పు దినమును దేవుడు నిర్ణయించున్నాడు. ఆ తీర్పు దినమం నిమిత్తమై మనమందరము వేచి ఉంటున్నాం. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటి అంటే ఏంటో మనకు తెలుసు, వెలుగంటే ఏంటో మనకు తెలుసు. ఈ లోకరీతిగా కొంతకాలము చీకటి ఉంటుంది నైట్, అదేవిధంగా పగలైన తర్వాత వెలుగుమయమై ఉంటూ ఉంటుంది. జీవితంలో కూడా చీకటి సందర్భాలు అనేటువంటివి, చీకటి సమయములు అనేటువంటివి మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకు ఎంతో దుఃఖము కలిగించేటువంటి, వేదనను కలిగించేటువంటి సమయంలో వచ్చినప్పుడు మనము తట్టుకోలేనటువంటి స్థితిలో ఒక్కోసారి ఉంటూ ఉంటాము, చీకటి సమయములు. అదేవిధంగా వెలుగు సమయములు అనేటువంటివి కూడా మనకు జీవితంలో ఉంటూ ఉంటాయి. ఈ రెండింటిని దేవుడు కలిపి ఉంచాడు. అవి ఇవి రెండు కలిసి ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ. అయితే నీవు చీకటి సమయంలో దేవుని యొద్దకు వెళ్ళి ఆయన యొక్క సహాయమును తీసుకునేటువంటి వాడు గను, ఆయన యొద్ద ప్రార్థించి ఆయన యొక్క సహాయమును నువ్వు అభ్యర్థించేటువంటి వాడుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దావీదు ఆ విధంగా చేశాడు. అందువలననే దేవునికి తాను ఇష్టుడిగా బ్రతకగలిగినాడు. చివరిగా 29వ వచనములో ఏమని చెప్తున్నానంటే, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అని చెప్తున్నాడు. అంటే దేవుని పైన తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ గురించి దావీదు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత 30 నుండి 36 వచనాల్లో దేవుని యొక్క మంచితనమును గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన శరణు దొచ్చిన వారికి అనుగ్రహించేటువంటి కృపను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కువెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను, నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలు బెణకలేదు అనేటువంటిది చెప్తున్నాడు. దేవుని యొక్క శరణు దొచ్చినటువంటి వాడుగా దావీదు తన జీవితంలో ఎన్నో మేళ్లను పొందినటువంటి వాడుగా, తాను ప్రార్థించినటువంటి వాటికి సమాధానములు పొందినటువంటి వాడుగా, తాను తన అనుభవం నుండి ఎన్నో విషయములను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సందర్భములన్నింటిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడమై ఉన్నాడని, దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము ఏది అనేటువంటి ప్రశ్న ఇక్కడ వేస్తూ ఉన్నాడు దావీదు. అంటే ఆయన మీద నేను ఇంతకాలం ఆదుకున్నాను, దాన్ని ఎన్నడూ సిగ్గుపరచలేదు, కాబట్టి ఆయనలాగా నాకు సహాయం చేసినటువంటి వారు ఎవరున్నారు అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నాకు బలము ధరింపజేసినటువంటి వాడు ఆయనే, యథార్థ మార్గమున నడిపించినటువంటి వాడు ఆయనే, ఆయనే నన్ను ఆదుకునినటువంటి వాడని, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి తాను స్వానుభవం నుండి చెప్పగలుగుతున్నాడు. స్వానుభవం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని గురించి, ఆయన వాక్యమును గురించి బాగా చెప్పగలిగిన వారు, వివరించగలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు ఆ నాలెడ్జిని ఎలా పొందారంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన పాదముల యొద్ద కూర్చొని నేర్చుకున్నటువంటిది కొంత అయితే, మిగిలినటువంటిది వాక్యమును గ్రహించి ఎంతో స్టడీ చేసిన తర్వాత నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమందికి భక్తి విశ్వాసములు అనేటువంటివి పర్సనల్గా లేకపోయినప్పటికీ మామూలుగా చదువుకున్నటువంటి వారుగా, చదివినటువంటి వారుగా, దైవ గ్రంథమును అనేక సార్లు విసిద్ధంగా చదివినటువంటి వారుగా, వారు బైబిల్ను ఏ ఏ సందర్భము, ఏ ఇతర సందర్భములకు అది అనుసంధానమై ఉన్నది, వాటి యొక్క అర్థం ఏమిటి, అవి ఏ సందర్భంలో చెప్పబడినవి, దేనిని గురించి చెప్పబడినవి, ఇవన్నీ కూడా చెప్పేటువంటి వారు ఉంటూ ఉంటారు. మీరు బైబిల్ కాలేజెస్కి వెళ్ళండి, అన్ని బైబిల్ కాలేజెస్లో పనిచేసేటువంటి ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను విశ్వాసులైనటువంటి వారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎవరి జీవితాలు వారికి ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. అందరూ విశ్వాసులు అయి ఉండకపోవచ్చు, కానీ మామూలుగా మనము సెక్యులర్ వరల్డ్లో మనము బిఏలు ఎంఏలు ఇవన్నీ చదువుతూ ఉంటాం కదండి, ఆ విధంగానే చదివి తెలుసుకున్నటువంటి జ్ఞానము చొప్పున టీచ్ చేసేటువంటి వారుగా, ఫ్యాకల్టీగా వారు బ్రతుకు దేరు కోసం అక్కడ గడుపుతున్నారు. అంతేకాని దేవుని యొక్క పాదముల వద్ద కూర్చొని నేర్చుకొని ప్రార్థించి ఎన్నో విషయములను దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకునేటువంటి వారు తక్కువ మందిగా ఉంటూ ఉంటారు. ఇక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి తన యొక్క జీవితంలో తన స్వానుభవములో ఎన్నో విషయములను నేర్చుకునేటువంటి వాడుగా కొన్నిసార్లు కిందకి జారుతున్నప్పుడు పైకి లెగిస్తూ అదేవిధంగా పైకి ఉప్పొంగుతున్నప్పుడు కొంత తగ్గుతూ ఈ విధంగా ఎన్నో విషయములను నేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. నీ యొక్క జీవితంలోనూ నా యొక్క జీవితంలోనూ స్వానుభవం అనేటువంటిది ఏమైనా ఉన్నదా, లేకపోతే ఆచార సంబంధమైనటువంటి భక్తి విశ్వాసములు అనేటువంటివి ఉండి వాటితోనే ఏదో నెట్టుకొని కొట్టుకొని పోయేటువంటి వాడుగా ఉంటున్నావా? పరీక్షించుకోనవలసి ఉన్నది. 32-42 వచనాల్లో దేవుని కృపను బట్టి తాను ఏమేమి చేయగలడో దావీదు చెప్తూ ఉన్నాడు. ఎన్నో విషయములను చూచాడు, ఎన్నో కృపలను దేవుని యొద్ద నుండి పొందాడు, ఆశీర్వాదములను పొందినటువంటి వాడుగా తనకున్నటువంటి విశ్వాసము చొప్పున దేవుడు ఇంకా ఏమి చేయగలడో అనేటువంటి విషయాల్ని గురించి తాను ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే, నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయ వరకు నేను తిరగను, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేటివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసేటివి, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేటివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసేటివి, వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయాను, యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమివ్వకుండాను, అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తినే, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని అని చెప్తూ ఉన్నాడు దావీదు. ఇక్కడ దేవుని కృపను బట్టి తాను ఏమేమి చేయగలడు అనేటువంటి విషయాల్ని చెప్తూ ఉన్నాడు. తన శత్రువులు అనేటువంటి వారు ఉంటారని, వారు ఎప్పుడు ఉండేటువంటి వారేనని, అయితే తన శత్రువులను తాను జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యములను దేవుడు తనకు అనుగ్రహించనై ఉన్నాడని, ఎందుకంటే దేవునికి దావీదు ఇష్టుడైనటువంటి వాడుగా ఉన్నాడని, తాను నమ్మినటువంటి దేవుడు తనకు సహాయం చేస్తాడని దావీదు విశ్వసిస్తున్నాడు. తర్వాత 43-45 వచనాల్లో మహిమకరమైన విడుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు, అన్యులు నిస్త్రాణ గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చేదరు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కృతజ్ఞత కలిగినటువంటి భావముతోటి దావీదు తాను చేసినటువంటి యుద్ధములు, ఆ యుద్ధములలో తాను పొందినటువంటి జయములు, ఇంకా ఇతరమైనటువంటి వాటన్నిటినీ తలంచుకుంటూ ఈ విషయాల్ని చెప్తూ ఉన్నాడు. మొదటగా తాను జయించినటువంటి ఆ యుద్ధములను గురించి తలంచుకుంటూ ఏమని చెప్తున్నాడంటే, అనాది కాలములో దేవుడు తానే తన యుద్ధములను జరిగిస్తూ ఉన్నటువంటి సమయములలో ఓడింపబడినటువంటి వారు దేవునికి ఎట్లు భయపడుతూ ఉండేవాళ్ళు, వారు ఇస్రాయేలు ప్రజలంటేనే భయపడుతూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉన్నాడు, వారి పక్షమున ఉండటం వలన వారికి ఎదురుగా వెళ్ళి మనము జయించటం అనేటువంటిది కష్టము అనేటువంటి భావన ప్రతి వారిలోనూ ఉంటూ ఉండేది, వారికి తెలుసు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రవర్తనను దావీదు జయిస్తున్నప్పుడు కూడాను, అంటే యుద్ధములు చేసి జయిస్తూ ఉన్నటువంటి సమయములో ఆ జయింపబడినటువంటి వారు ఇదే విధమైనటువంటి భావమును, ప్రవర్తనను దావీదు ఎడల వ్యక్తం చేసినట్లుగా, చూపినట్లుగా మనము చూడవచ్చు. రెండవది ఏంటంటే, దావీదును అభిషేకించినటువంటి రాజుగా తన ప్రజలపై ఉండునట్లుగా దేవుడే నియమించినటువంటి వాడై ఉన్నాడు. ఈ రెండు విషయాల్ని గురించి ఇక్కడ మనం చెప్పినటువంటి 3 వచనాల్లో మనము చూడవచ్చు. ఇక చివరిగా ఈ కీర్తనను ప్రారంభించినటువంటిది దావీదు యెహోవాను ఇశ్రాయేలుకు దుర్గంగా చెప్తూ ప్రారంభించాడు. చివరికి అనేక విషయములను చెప్పిన తర్వాత ఈ యొక్క కీర్తనను ముగించటం అనేటువంటిది కూడా అదే విధమైనటువంటి దుర్గముగా చెప్తూ ముగిస్తూ ఉన్నాడు. ఇది 46-50 వచనాల మధ్యన వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నన్ను విడిపించదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నువ్వు నిత్యము కనికరము చూపువాడవు అని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా దావీదు ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుడు ఎంత స్తుతి నొందదగినటువంటి వాడని, ఎంత శక్తివంతుడని, ఆయన తనకు ఏమేమి చేశాడు, ఏమి చేయనై ఉన్నాడు అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ, అందువలన తాను అన్యజనులలో దేవునిని ఘనపరుస్తానని, ఆయన నామకీర్తనను గానము చేస్తానని దావీదు చెప్తూ ఉన్నాడు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపేటువంటి వాడు. అంటే దేవునిడల తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసంతో చివరి వచనము 50వ వచనమును చెప్తూ దావీదు ముగిస్తూ ఉన్నాడు. ఇదంతటి మనం చూసిన తర్వాత దావీదు దేవునితో ఎంతో సన్నిహితంగా నడిచినటువంటి వాడు కావటం వలన, దేవునితో దావీదుకు పర్సనల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉండటం వలన, తాను దేవుని యొక్క కృపలను పొందినటువంటి వాడుగా, తన యొక్క పర్సనల్ లైఫ్లో అనేకమైనటువంటి వాటిని చూసినటువంటి వాడుగా దావీదు దేవుని యందు తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాడు. గతంలో ఏం చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమి చేయగలడో అనేటువంటిది కూడా చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప ఇప్పటి వరకు కనపడుతూ ఉన్నది, ఇక ముందును కనబడనై ఉన్నది, తాను చూడనై ఉన్నాడని, తన సంతానము సహితము చూడనై ఉన్నదని చెప్తూ దీనిని ముగిస్తూ ఉన్నాడు. దావీదు వలె మనము కూడా దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉన్న వరమైతే, దావీదుకు ఉన్నటువంటి రీతిగానే మనము కూడా వ్యక్తిగతమైనటువంటి అనుభవము దేవునితో కలిగి ఉన్నటువంటి వరమైనట్లయితే, మనము ఈ లోకములో పెద్దవారిగా ఉండకపోవచ్చును, దావీదు వలె రాజుగా ఉండకపోవచ్చును, అయితే నీ యొక్క పరిధిలోనే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. నువ్వు హెచ్చింపబడాలని, ఏదో 10 మంది మీద నువ్వు అధికారిగా ఉండాలని అటువంటి ఆశలను పెట్టుకున్నట్లయితే నీవు ఆ ఆశల్ని ఎప్పుడు పొందలేనటువంటి వాడుగా ఉంటావు. కానీ దేవుడు నిన్ను హెచ్చించినట్లయితే ఒక గొర్రెల కాపరిని, ఒక రాజుగా చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. అదేవిధంగా నిన్ను సహితము దేవుడు తన యొక్క చిత్తానుసారంగా వాడుకునై ఉన్నాడు. మనుషులు ఆశించేటువంటిది ఏంటంటే, మనుషులు మనలను చూడాలని, మనం చేసేటువంటి వాటిని ప్రశంసించాలని, మన నామాన్ని కొనియాడాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అది కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండవలసినటువంటి రీతి ఏంటంటే, దేవుని యొక్క నామం అనేటువంటిది మహిమపరచబడాలని, మన యొక్క బ్రతుకు ద్వారా, మనము దేవుని యందు కలిగినటువంటి విశ్వాసము ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబట్టు మాత్రమే మన ఏకైక ధ్యేయమై ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు తన చిత్తము చొప్పున, ఇష్టము చొప్పున నిన్ను వాడుకొనగలిగినటువంటి వాడై ఉండగలడు. ఆ విధంగా వాడుకున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి వారంగా ఉందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ సాయంత్ర సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యము నిమిత్తము మా పాదములకు వందనములు. దావీదును మేము చూచిన్నాము. దావీదు తను వ్యక్తిగతంగా నిన్ను ఎరిగినటువంటి వాడుగాను, తన హృదయాంతరంగంలోని ఎడల ఉన్నటువంటి భక్తి విశ్వాసములు అనేటువంటివి ఎంత గొప్పగా ఉన్నవి, ఎటువంటి స్థాయిలో ఉన్నవి అనేటువంటి దానిని మేము చూచినాము. మేమును ఆ విధంగా ఉండున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.